శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ఇందలి విషయములు ప్రస్తావన. బాలాసాహెబ్ మిరీకరు, బాపూసాహెబ్ బూటి, అమీర్ షక్కరు, తేలుపాము బాబా అభిప్రాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించుట ఎట్లు? భగవంతుని నైజము కానీ స్వరూపము కానీ అగాధములు. వేదములు కానీ 1000 నాలుకలు గల ఆదిశేషుడు కానీ వాణిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూసి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను, కానీ ఇంకొక మార్గము లేదని వాళ్లకు తెలియను. హేమడ్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టుకొమ్మల మధ్య గుండా చూడుము అనెదరు. ఆతురతతో ఏక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగా ఉన్న చంద్రుని ఆకారము ఒక గీతవలే కనిపించును. వారు అప్పుడు సంతసించెదరు. ఈ సూత్రమును అనుసరించే బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడు, అది ఎంత సుందరముగా ఉన్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేళ్ళు కుడి పాదంపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వేలుపై చూపుడు వేలును మధ్య వేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకు ఈ దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వేలుకు మధ్య వేలుకు మధ్య ఉన్న బొటన వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితాన్ని గమనించదము. బాబా నివాసం వలన షీడీ ఒక యాత్రాస్థలమయ్యను. అన్ని మూలల నుంచి ప్రజలు అచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందేవారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారు ఎవ్వరు? వీనిలో ఏదైనా ఒకదానిని కానీ అన్నయ్యో కానీ అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనం పాటించేవారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా ఉండేవారు. ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించే కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయటలో మునిగిడేవారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు, ఇంకొకప్పుడు కోపోద్దీపుతుడా అని తోచేవారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేవారు. అనేకసార్లు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భ అవసరములను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితము అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖారవిందమును చూచుటయందు ఆసక్తి కానీ, వారితో సంభాషించుటయందు కానీ, వారి లీలలను వినుటయందు కానీ తనివి తీరిడిది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారము. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మోయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక్కదానిని గురించి చెప్పదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుదుము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకైన బాలాసాహెబ్ మిరీకరు కోపర్గాంకు మమలతదారుగా ఉండెను. అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమాలను అడిగి జాగ్రత్తగా ఉండవలని హెచ్చరిక చేయుచు ఇట్లడిగను, నీకు మన ద్వారకామాయ తెలియనా? బాలాసాహెబునకు ఈ ప్రశ్న బోధపడకపోవటచే ఓరకుండెను. నీవు ఇప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుంచి ఆతురతల నుంచి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయరాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుంచి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అని బాబా అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదమిచ్చి వారి శిరస్సుపై చేయి వేశాను. బాలాసాహెబ్ పోచుండగా, బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తన ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తీసుకొచ్చి పాము పడగవలే ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైనవాడు, కానీ ద్వారకామాయ బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయ కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడ ఉన్న వారందరూ దీని భావం తెలుసుకుంటకు, దానికి మిరీకరుకు గల సంబంధాన్ని తెలుసుకుంటకు కుతూహలపడేది. కానీ బాబాను ఈ విషయం అడుగుటకు ధైర్యము చేయలేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదు విడిచి శ్యామతో వెళ్ళాను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించుము అనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాను. అసౌకర్యంగా ఉండును కాబట్టి వద్దు అని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాను. శ్యామ బాబాకు ఈ సంగతి తెలిపాను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళొద్దు, వాని మంచి మనము కోరితిమి, ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనను. శ్యామ బాబా వద్దకి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరను. వారు రాత్రి 9 గంటలకు చితిలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస్ చేసిరి. కచేరీలో పనిచేయువారు ఎవ్వరూ రాలేదు కాబట్టి నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాప పైన కూర్చొని బాలాసాహెబ్బు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పము ఉండెను. దానిని ఎవ్వరూ చూడలేదు. అది బుసలు కొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వనిని నౌకరు వినెను. అతడు ఒక లాంతర తెచ్చి సర్పమును చూసి పాము పాము అని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుంచి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుంచి తప్పించిరి. బాబా ఎందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను. బాపుసాహెబ్ బూటి. నానా డేంగలే గొప్ప జ్యోతిష్కుడు. బాపుసాహెబ్ బూటి షిరిడీలో ఉండేటప్పుడు ఒకనాడు ఇట్లనెను, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండమున్నది. ఇది బాపుసాహెబ్ను ఆందోళనకు గురిచేశాను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపుసాహెబ్తో ఇట్లనెను, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నువ్వేం భయపడక్కర్లేదు, మృత్యువు ఎట్లు చంపనో చూచేదముగాక అని వానికి ధైర్యంతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాపుసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయాను. అక్కడ ఒక పామును చూశాను. అతని నౌకరు దానిని చూసి ఒక రాయెత్తి కొట్టబోయాను. బాపుసాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనను. నౌకరు కర్రను తీసుకొచ్చి వచ్చేంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను. ధైర్యంతో ఉండుమని ఆడిన బాబా పలుకులను బాపుసాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించాను. అమీర్ సక్కర్. కోపర్గావ్ తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ సక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతంతో బాధపడుచుండుటచే భగవంతుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుంచి తప్పించమని బాబాను వేడెను. చావడిలో కూర్చోమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది, కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యను. ఎందుకనగా బాబా ఉదయం సాయంకాలం చావడ వైపు పోవుచుండెను. అదియూ కాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చటనే నిద్రించుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యాన్ని సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ సక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగిన ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపర్గం పారిపోయాను. అక్కడ ఒక ధర్మశాలలో దిగాను. అక్కడ ఒక పకీరు చచ్చుటకు సిద్ధముగా ఉండెను. పకీరు నీళ్లు కావాలను అనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చాను. ఆ నీళ్ళను తాగి పకీరు చనిపోయాను. అమీరు చిక్కుల్లో పడను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారం తెచ్చిన వాడు ఒకటిచే తనకా పకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునేమో అని పట్టుకునేదారు. ఆ చావుకు కూడా అతడే కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించదరు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడి విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రియే అచ్చటి నుంచి షిరిడీకి పోయాను. మార్గ మధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందే షిరిడీ చేరి ఆతృత నుంచి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, "ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది" అని అరిచాను. లాంతర్ తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచాను, కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ సక్కరు బాబా లేలను చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండవచ్చునని అనుకున్నాను. బాబా సాంగత్యం వలన బాబా ఆడే మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను అలా అంతర తీసుకుని రమ్మనను. అంతలో అచ్చట ఒక పాము కనబడెను. అది తలను కిందికి పైకి ఆడించుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము. తేలు బాబా ఆజ్ఞతే కాకా సాహెబ్ దీక్షిత్ నిత్యము ఏకనాథ మహారాజు రచించిన భాగవతాన్ని భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యాను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించే భాగము చదివినప్పుడు వినివారందరూ మైమరిచి ఉండిరి. అందులో హేమాద్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజంపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను. మొదట దానిని ఎవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణములను శ్రవణము చేయుదురో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతు తన కుడుపు భుజంపై ఉన్న తేలును చూచెను. అది చచ్చిన దాని వల్ల నిశ్శబ్దంగా కదలకుండెను. అది కూడా పురాణం వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలో ఉన్న ఇతరులకు భంగము కలుగ చేయకుండా ఉత్తరీయము యొక్క 2 చివరలను పట్టుకొని దానిలో తేలు ఉండేటట్లుగా చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేశాను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రము కిందికి మీదకి ఆడించుండెను. అనేక మంది బడితెలు కర్రలు తీసుకుని వేగంగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలంలో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుంచి తప్పించుకునిది. బాబా అభిప్రాయము. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవటచే మంచియే జరిగినది అనెను. హేమాద్ పంతు అందులకు ఒప్పుకోలేదు. అది సరైన ఆలోచన కాదు అనెను. పాములను చంపుటే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగాను. ముక్తారాము సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదు అనెను. హేమాడు పంతు వానిని తప్పక చంపవలనెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి. బాబా ఇట్లు సమాధానం చెప్పెను. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు కానీ తేళ్ళు కానీ కానిండు. ఈ ప్రపంచమును నడిపించే సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞ అయినా కానీ ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను. అనవసరమైన కలహములందు చంపుడయందు పాల్గొనక ఓపికతో ఉండవలను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 3వ రోజు పారాయణము సమాప్తము.